గ్రంథరాశ్రమం భాగవతం 3వ స్కందం 28వ అధ్యాయం 25వ శ్లోకం నాభీహృదం భువనకోశ గోదరస్వం యత్రాత్మయోని దిశణ కిల లోక పద్మం వ్యూఢం అరిణ్మణి ప్రశస్త నయోరముష్య గాయద్వయం విశదహార మయూక గౌరం. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణారణ్య భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి అనువాదం. పెదప యోగి భగవంతుడు ఉదర మధ్యకు చంద్రుని పోలి నాభిపై ధ్యానాన్ని నిలపవలను. సమస్త విశ్వానికి ఆధారభూతముగా అతని నాభి నుండే అన్ని లోకములతో కూడి ఉన్న పద్మం ఉత్పన్నమైనది. అది తొలి జీవుడు బ్రహ్మ యొక్క నివాస స్థానం. అదే రీతిగా మరకత మడలను పోలి ఉండి వక్షస్థలమును అలంకరించున్న పాల వంటి తెల్లని ముత్యాలహార కిరణములచే ధవళవర్ణంతో గోచరించు దేవదేవుని స్తనద్వయాన్ని యోగి ధ్యానించవలను. చెప్పండి. పెదప యోగి భగవంతుడు ఉదర మధ్యకు చంద్రుని పోలిన నాభిపై ధ్యానము నిలపవలను. సమస్త విశ్వమునకు ఆధారభూతముగా అతని నాభి నుండి అన్ని లోకములను కూడి ఉన్న పద్మం ఉత్పన్నమైనది. అది తొలి జీవుడు బ్రహ్మ నివాస స్థానం. అదే రీతిగా మరకత మణులను పోలి ఉండి వక్షస్థలమును అలరించి ఉన్న పాల వంటి తెల్లని ముత్యాల హార కిరణములచే ధవళవర్ణంతో గోచరించు దేవదేవుని స్తనద్వయము యోగి ధ్యానించవలను. తదనంతరం భగవంతుడి నాభిపై సమస్త భౌతిక సృష్టికి ఆధారం ధ్యానమును కావచ్చు యోగి ఉపదేశించబడినాడు. శిశువు బొడ్డుతాడు ద్వారా తల్లితో జతకూడి ఉన్నట్లు తొలి జీవుడు బ్రహ్మ భగవంతుడి దివ్య సంకల్పం ద్వారా కమలపు తూడు ద్వారా ఆ దేవదేవునితో జతకూడి ఉన్నాడు. విష్ణు భగవంతుని పాదాలను శీలమండలను తొడలను సంవాహనం కావించు లక్ష్మీదేవి బ్రహ్మదేవుడి జనని అని చెప్పబడింది. కానీ వాస్తవానికి బ్రహ్మదేవుడు భగవంతుని ఉదరం నుండి జన్మించాడు, తల్లి ఉదరం నుండి కాదు. ఇవన్నీ భగవంతుడి అచింత్య కార్యాలు. తండ్రి ఏ విధంగా శిశువుకు జన్మనసును ఇది లోక దృష్టికి అందనటువంటి విషయం. కృష్ణ భగవంతుడు ప్రతి ఇంద్రియము అన్ని ఇంద్రియముల శక్తి కలిగి ఉన్నదని బ్రహ్మ సంహితను వివరింపబడింది. సమస్తం ఆధ్యాత్మికమే కనుక అతని ఇంద్రియాలు పరిమితం కాదు. అతడు కర్ణాలతో చూడగలడు, మన జడ కర్ణములు వినగలవు కానీ చూడలేవు. కానీ కృష్ణుడు తన కర్ణాలతో చూడగలడు, తన నయనాలతో వినగలడు. బ్రహ్మసమి ద్వారా ఇది అవగతమవుతుంది. అతని దివ్యదేవు ఏ అంగమైనా ఇతర అంగపు కార్యాన్ని నిర్వహింపగలదు. అతని ఉదరము సమస్త లోకాలకి ఆధారమైనది. బ్రహ్మదేవుడు సృష్టికర్త పదవిని కలిగి ఉన్నప్పటికీ అతని గల నిర్మాణ శక్తి భగవంతుడి ఉదరము నుండే ప్రభవించింది. విశ్వమందులు ఎట్టి సృష్టి కార్యములైనా దేవదేవుడితోనే ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నది. భగవంతుడి వక్షస్థలాన్ని అలరించిన ముత్యాలహారం కూడా ఆధ్యాత్మికమైందే. కనుకనే ఆ ముత్యముల ధవళకాంతిని చూడమని యోగికి ఉపదేశం ఇచ్చుతున్నాడు. జ్ఞానాంజనకలాఖయం చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయం దదాతి స్వాపదాంతం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అద్వైత గదాధార. ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ, ഹരേ രാമ ഹരേ രാമ 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 ഹരേ ഹരേ, ഹരേ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ, ഹരേ രാമ ഹരേ രാമ 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 ഹരേ ഹരേ. ഇതൊക്കെ യോഗി ഭഗവന്തുടെ ഉദര മതിപ്പ് ചന്ദ്രനു പോലെ നാവിപ്പേ ധ്യാനാന്ന് നിലപോകലും సమస్త విశ్వానికి ఆధారభూతముగా అతని నాభి నుండి అన్ని లోకములను కూడి ఉన్న పద్మోత్పన్నమైనది. అది తొలి దేవుడు బ్రహ్మ నివాస స్థానం. అదే రీతిగా మరకత మండలం పోలి ఉండి వక్షస్థలాన్ని అలరించి ఉన్న బాల వంటి ముత్యాల హార కిరణములచే ధవళవర్ణముతో గోచరించు ఆ దేవదేవుని స్థానద్వయాన్ని యోగి ధ్యానించవలెను. మనం ఈ సంసారపు ఆకర్షణలు, సంసారపు మోహం, మనకి రకరకాల ఆకర్షణలకు మనం లోనవుతూ ఉంటాం. దానివల్ల మనం సుఖపడడం కాదు కానీ సమస్యలు పాలవుతూ ఉంటాము. భగవంతుడు తప్ప మరి ఏ ఇతర ఆకర్షణ మనకు ఉన్నా మనం దుఃఖాలు పాలవుతాం. మనకి తెలుసు సంసారపు మోహమమతల వల్ల దుఃఖం కలుగుతుందని. కొడుకు అంటే ప్రేమ, పెళ్ళం అంటే ప్రేమ, ఆ తర్వాత అతనికి ఆమెకి ఏదైనా అయితే మనం ఉసూరు అని కూర్చోవడం, దాని గురించి మనం ఏం చేయగలిగేది లేదు. ఈ సంసారంలో మన అందరం కూడా కీలు బొమ్మల్లాగా, పప్పెట్స్, తోలు బొమ్మలు, ఏది జరగాలో, ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో జరుగుతూనే ఉంటాయి. మనం చేసుకునేటువంటి ఊహాగానాలు, మనం పెట్టుకునేటువంటి కోరికలు ఆ రకంగా మనకి పనులు జరుగుతాయని అనుకోవడం మన భ్రమ లేదా మన దురాశ లేదా మన అమాయకత్వం. ఇంకేదో ప్లాన్లు వేసుకుంటాం జీవితంలో, అవునా కదా? అవును సార్, మన జీవితంలో ఏవో ప్లాన్లు వేసుకుంటాం, కానీ ఏదైతే దాన్ని మనం బలవంతంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితంలో మనం స్వీకరించాల్సి ఉంటుంది. కాబట్టి సంసార ప్లాన్లు వేసుకోవడం అంటే మనం కష్టాలకి మనం ప్లాన్ వేసుకోవడం. హౌ టు మేక్ ప్లాన్స్ ఫర్ బికమింగ్ మిజరబుల్ ఇన్ లైఫ్. భాగవతంలో సుఖపడాలంటే ప్లాన్లు స్కీమ్లు వేయడం ఆఫ్ చేసుకో. ప్రతి మనిషి కూడా ప్లానింగ్ చేస్తాం, కానీ మన ప్లానింగ్ భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికి ప్లాన్లు ఎట్లా వేసుకోవాలా? ప్లానింగ్ ఉండాలా? కానీ ఎట్ట ముసలితనంలో ఎవడు చూసుకుంటాడు దానికి? ఎల్ఐసీలో ఎంత పాలసీ కట్టుకోవాలా? ఎవడు నమ్ముకోవాలా? ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు ఆ ప్లాన్? ఎందుకంటే మన సాగు ఎట్ట రాసి పెట్టిందో మనకే తెలియదు, మనకి తెలియదు. అంటే లోక జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ వేస్తూ ఉంటాడు. రొయ్యల చెరువులో డబ్బులు దెబ్బతిన్నా అంటే ఆల్ రైట్, నెక్స్ట్ షేర్ మార్కెట్లో పెట్టుకోవాలి. అక్కడ దెబ్బతిన్నా అంటే వాడవాడు 2 రూపాయలు కొట్టేస్తున్నాడు అక్కడి నుంచి, అంటే వాడు అది తీసుకుని పారిపోతాడు, అక్కడి నుంచి వాడు తీసుకుని పారిపోతాడు. మొదటి కేసు ఇలా రకరకాలు. సరే మన కొడుకు దగ్గర పెట్టుకున్నాం, ఆయన కూడా మోసం చేస్తాడు కొడుకు కూడా. ఎందుకంటే మనకి పోవాలని ఆశ పెట్టంటే మన కొడుకే మనకి తిరకాసు పెడతాడు, పంగనామాలు పెడతాడు, మన కొడుకే మనకి పంగనామాలు పెడతాడు. పశుపతి గారు రా మన జరగలేదు. చనిపోయిన కొడుకు కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు చనిపోయిన కొడుకు కోసం ఎంత ఖర్చు పెట్టారు? 1 లక్షలు ఖర్చు
పెట్టారు.
80,000 తక్కువతోనే వదిలేదు. మనకి జరిగేది మన తలరాతలను కొట్టారు. ఎవడో మనకి మేలు చేస్తాడు, ఎవడో మనకి కీడు చేస్తాడు. మన తలరాత్రులు బాగుంటే ఎవడో మనకి కీడు చేయలేడు. మన తలరాత్రులు బాగాలేకపోతే మన పెళ్ళమే అది కత్తి చూపిస్తుంది. అంతే కదా, పేపర్లు చదువుకోవచ్చు. పేపర్లో కొడుకే తల్లి కత్తి చూపిస్తున్నాం, మొగుడే పెళ్ళానికి గొంతు పిసిగేయడం ఎన్ని చూస్తాడు. ఎవరైతే రక్షించాలి అయితే అక్కడ వాళ్ళ పొరపాటు అయినా మన తలరాత్రులు మనం ఎటు చేస్తుంటే మనకు అదే ఫలితం మనకు కూడా దొరుకుతుంది. కాబట్టి మనిషి ఈతను ప్లాన్లు స్కీములు వేసుకోవడం కాకుండా అతను మంచి పనులు ఎట్లా చేయాలా, అతను భగవంతుడి మీద ఆధారపడి భగవంతుని ఆశ్రయించాలా బతకాలా. మనుషులు ఏం చేయాలా, మన ప్లాన్లు స్కీములు ఏమేయాలి, మన ప్లాన్లు స్కీములు ఏమేయాలి, మంచి పనులు ఎట్లా చేయాలని ప్లాన్లు వేస్తూ ఉంటాను. నేను మంచి పనులు నా స్వార్థం కోసం ఆలోచించుకోకర్లేదు. మంచి పనులు ఎట్లా చేయాలని ప్లాన్లు వేసుకుంటాం అంటే మనం మంచి పనులు చేస్తున్న మనకి ఏం జరుగుతుంది, కీడు జరుగుతుందా. కృష్ణుడు భగవద్గీతలో అంటున్నాడు 6వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు. అర్జునుడు ఆయన యోగ భ్రష్టుడైనటువంటి యోగికి అతను అటు కాకుండా ఇటు కాకుండా అతను ఏది లేకుండా పోతాడో, మరి యోగ మార్గం కఠినమైంది, ఆఖరి దాకా పోలేక మధ్యలో వదిలి పెట్టేస్తే అతనికి ఏం గతి పడుతుంది అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, ఎవరైనా మంచి పనులు కానీ యోగ మార్గాన్ని కానీ ఎవరైనా కూడా మంచి పనులు అంటే లోకంలో మంచి జరుగుతుంది కానీ ఇక్కడి నుంచి బయటపడలేము. యోగ మార్గం అంటే వాళ్ళు మంచిగానే ఉంటారు. మంచివాడు యోగి కాకపోవచ్చు కానీ యోగి మంచివాడే అయి ఉంటాడు. యోగి అంటే భగవంతుడితో సంబంధం ఉన్నవాడు. అతను చెడు ఆలోచన ఎలా చేయగలడు, చెడు పనులు ఎలా చేయగలడు. యోగి అయినవాడు మంచివాడే, కానీ మంచివాడు యోగి కాకపోవచ్చు, మంచివాడు తెలియక అతను పాడు పనులు కూడా చేయొచ్చు. అతని దృష్టిలో అది మంచిగా అనిపించవచ్చు, కానీ మనం ఆత్మ కళ్యాణం దృష్టిలో చూసినట్లయితే అది మంచి పని కాకపోవచ్చు. కాబట్టి కృష్ణుడు చెబుతున్నాడు, యోగి అయినటువంటి వాడు అంటే ఎవరైతే భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఎవరైతే చేస్తూ ఉంటారో అంతకంటే మంచిగా బతకడం వీలు కాదు. అందరికంటే మంచిగా బతకడం అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు బతికితే బస్, అంతకంటే గొప్పగా బతకడం మన వల్ల కాదు. కృష్ణుడు అంటాడు, శ్రీ భగవాన్ వాచ పార్థనైవే నాముద్ర వినాతస్తస్య విద్యతే నైకల్యాణ ఉత్కర్ష్యం. పార్థనైవే నాముద్ర వినాతస్య విద్యతే నై കല്യാണത്തിന് കശ്യം ദുർഗത്തിയും താത്ത കശ്യത്തി എവരാണ് ഇവിടെ മഞ്ചിപ്പൊന്നും ചേച്ചിനട്ടേ അതിനി ചെടു കലിയേ അവകാശം ലേദു మనం మంచి పనులు చేస్తున్నాం మనకి చెడు కలుగుతుందంటే ఇతరులు దుర్మార్గులని కాదు మనం ఇప్పుడు మంచి చేస్తున్నాము కానీ వెనకాల మనం దుర్మార్గ పనులు చేసాము కాబట్టి ఇప్పుడు మనం మంచి పనులు చేస్తాం కూడా మనకి దుర్మార్గం జరుగుతుంది కాబట్టి మనిషి ఏం చేయాలా ప్లాన్లు స్కీములు ఎలా నేను శుభకార్యాలు చేయాలా ఎలా దైవ కార్యాలు చేయాలా అని ప్లాన్లు వేసుకుంటూ ఉండాలి అంతేగాని నాకు మంచంలో పడకుండా చదవాలా ముసలితనంలో నా కొడుకులు నన్ను చూసుకోవాలా ఎంత కూడా వేస్ట్ వీలే పని కాదు భగవంతుని నమ్ముకుంటే భగవంతుని ఆశ్రయిస్తే కాబట్టి ఇక్కడ చదువుతున్న పాయింట్ సంసార ఆకర్షణలు మోహాలు ఈ ఉన్నత కాలం సుఖపడే అవకాశం లేదు ఎప్పుడైతే దీన్ని వదిలిపెడతాం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాం కాకి నోట్లు మాంసం ముక్క అర్థమవుతుంది కాకి నోట్లు మాంసం ముక్క అది పెట్టుకుని దాన్ని వెనకాల డేగ వెనకాల పడి మాంసం ముక్క వస్తుంది కాకి డేగ ముందు కాకి అండి కానీ ఆ డేగ తగిలిందంటే దాని పంజా కాకి మాంసం ముక్క తినడం కాదు కానీ కాకి కూడా డేగ ఆహారం అవుతుంది కాకి తెలియటలా ఏంది డేగ నాయన కలపడింది కానీ పొరపాటున ఆ మాంసం ముక్క నోటి నుంచి జరికన పడిపోయింది కాకి ఇట్లా ఎగిరిపోయింది మాంసం ముక్కన పడింది ఆ డ్యాగ్ వచ్చి మాంసం ముక్క తీసుకునిపోయింది కాబట్టి మన సంసారం వెనకాల పడినంత వరకు మన వెనకాల దుఃఖాలు పడి ఉంటాయి మన సంసారం వదిలిపెట్టామంటే దుఃఖాలు వెనక పడిపోతాయి భగవంతుడు ఏర్పాటు అది మనల్ని చేసి వదిలించడానికి అందుకే చావు రావడం కానీ రోగాలు రావడం కానీ డబ్బు పోవడం కానీ బరువు పోవడం కానీ ఎన్ని నిజానికి మనం మంచిది భగవంతుడు వదిలిస్తున్నాడు కానీ మళ్ళా మనం మళ్ళీ వెనకాల పడతాం పోతుంటే మళ్ళీ వెనకాల పడతాం ఒక బెళ్ళం పోయిందంటే ఇంకో బెళ్ళం తెచ్చుకోండి ఈ వ్యాపారం దిగిపోయిందంటే ఇంకో వ్యాపారం ప్రారంభించాం తగిలిన దెబ్బలు రాలక మనం అనుభవం పండిందంటే అనుభవం అనే దెబ్బలు తిని మనం అనుభవం పండించుకోవచ్చు లేదా జ్ఞానాన్ని గీతా భాగవత జ్ఞానాన్ని పొంది ఈ గీతా భాగవత జ్ఞానానికి అయితే మనం ఆలోచన పొరలవుతాం భగవంతుడు చెప్పిన దాంతో మనం ఏకీభవిస్తాం కరెక్టే భగవంతుడు చెప్పేది భగవంతుడు అనిత్యామ సుఖంలోకే ఇమం ప్రాప్య భజస్వమాం భగవంతుడు ఈ సంసారాన్ని ఎలా వర్ణిస్తున్నాడు అనిత్య అసుఖంలోకే భగవంతుడు ఈ సంసారాన్ని అసుఖం అంటే దుఃఖాలు అనిత్య టెంపరీ కాబట్టి మనం ప్లాన్లు స్కీములు ఏడు వీలు పెట్టేస్తాం తెలిసిపోయింది కదా మనం ఇక్కడ ఉండడానికి ప్లాన్లు వేస్తుంటే దుఃఖ సంసారం దుఃఖాలయం అశాశ్వతం అది కూడా భగవద్గీత శ్లోకం దుఃఖాలయం అడిగే మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మన సంసిద్ధి పరమాంగత భగవద్గీత సంసారాన్ని దుఃఖాలయం దుఃఖాలయంలో ఉండడానికి ప్లాన్ వేస్తాం బయటపడడానికి ప్లాన్ వేస్తాం బయటపడడానికి ప్లాన్ వేయాలి ప్లాన్ వేసుకోవచ్చు దేనికి వెళ్ళాలి బయటపడడానికి ప్లాన్ ఎట్లా బయటపడాలా నాకు ఎవరి సాంగత్యం దొరికితే నేను బయటపడతాను ఎలాంటి పనులు చేస్తే నేను బయటపడతాను ఎలా బతికితే బయటపడతాడు. కాబట్టి మన ప్లాన్లన్నీ దుఃఖాలయంలో సుఖంగా ఉండడానికి కాక, మన ప్లాన్లు ఈ దుఃఖాలయం నుంచి ఎట్లా బయటపడాలా దానికి ప్లాన్ లేదు. అంతా దానికి ప్లాన్ అనేది భగవంతుడు చెబుతున్నాడు. ఈ దుఃఖాలయం నుంచి బయటపడాలంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఆంత్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాత్సర్య. మోక్షం అంటే బయటపడడం, బంధం అంటే బంధం మోక్ష యావ్యక్తి బుద్ధిస్తా పార్థ సాత్వికి. శ్రీ భగవద్గీత 18వ అధ్యాయంలో బంధం మోక్ష యావ్యక్తి, ఏది బంధనకరము ఏది మోక్షకారకం తెలుసుకుని మనిషి విచక్షణ జ్ఞానంతో బతకాలంట. కాబట్టి ఇక్కడ మోక్షానికి మార్గం భగవంతు జీవితం, మనకు మోక్షం దొరకపోవడానికి కారణం పాపపు జీవితం. అంతం సర్వ పాపేభ్యం, మనం ఈ పాపాల నుంచి బయటపడితే కానీ మనం మోక్షాన్ని పొందే అవకాశం లేదు. మన తప్పుడు కోరికను తీర్చుకుంటాం, ఆయన కూడా మేము చచ్చిన తర్వాత నాకు దేవుడు కావాలా అయ్యేపని కాదు. మన తప్పుడు కోరికల్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మనం మోక్షాన్ని కోరుకోకపోయినా కూడా మనం మోక్షాన్ని వేరుగా కోరుకోగలరా? మనం చేసేవన్నీ పాడు పనులు మనకు కావాల్సిన మోక్షం అంటే ఎంత కోరుకున్నా కూడా అది దొరకదు. మనం మోక్షం కోరుకోకపోవచ్చు, కానీ మనం పాడు పనులన్నీ వదిలిపెడితే పోతుంటే, మనం భగవంతుడు భక్తి చేసుకుంటూ పోతుంటే మోక్షం కరామ తలకం అయినది కరా. కొత్త శబ్దాలు జరుగుతున్నాయి. మరి మోక్షం దానంతటి అయితే దొరుకుతుంది, భగవంతుడు మనం కావాలంటే దొరకడా. మన ప్రయత్నం భగవంతుడికి సేవ చేసుకోవాలి, భగవంతుడికి సేవ చేసుకోవాలి. మన పని అంతవరకే ఆయన దొరకాలంటే అది ఆయన ఇష్టం. అది ఇదేమి మనం మార్కెట్లో ఇది ఖర్చు పెడితే ఇది ఇంటికి తెచ్చుకోవచ్చు ఈ వస్తువు, ఇంత భజన చేస్తుంటే ఆటోమేటిక్గా ఆయన భగవంతుడు దొరకడం ఆయన ఇష్టం. భగవంతుడు ఆయన స్వతంత్రుడు, ఆయన ఇష్టం వచ్చినప్పుడే మనకి దర్శనం ఇస్తాడు. వాడు 6 నెలల నుంచి ధ్రువుడు 6 నెలల నుంచి భజన చేస్తాడు, ఆయనకి దర్శనం కలిగింది. నేను 6 ఏళ్ళ నుంచి భజన చేస్తున్నా, నాకెందుకు కలగటం లేదు, కోర్టుకి వెళ్తా ఆయన భగవంతుడి మీద. స్వామి మీరు 6 ఏళ్ళకి ధ్రువుడి 6 నెలలు ధ్రువుడికి దర్శనం ఇచ్చారు, నేను 6 ఏళ్ళ నుంచి చేస్తున్నా, 60 ఏళ్ళ నుంచి చేస్తున్నా, 6 జన్మల నుంచి చేస్తున్నా, నాకైతే ఇక్కడ సంసారంలో పెడతాను. కాబట్టి నేను మీ మీద కోర్టు కేసు పెడతా, ఓ దేవుడా మీ మీద నేను కోర్టు కేసు పెడతా అనడానికి లే. భగవంతుడికి అంతా తెలుసాను. ఎవరికి ఎప్పుడు మోక్షం ఇవ్వాలా, ఎవరు ఎప్పుడు భగవంతుడికి దర్శనం ఇవ్వాలా భగవంతుడికి తెలుసు. మనం అనుకుంటా ఉంటాం, ఎందుకంటే మనకి మన హృదయ లోతుల్లో మనకుండేటువంటి అవగుణాలు, మనకుండేటువంటి దురాలోచనలు మనం చూసుకోం. మనం మామూలుగా ఇతరుల్లో ఉండే దురాలోచనలు, ఇతరుల్లో ఉండే అవి మన బాగా కనపడతా ఉంటాయి, మనలో ఉండే మనకు కనపడవు. లోపల కూడిపోయి ఉంటే తవ్వాల, బయట బాగానే కనపడుతుంది, వా ఇట్లా చేయనట్లా. కానీ మనలో ఉండే మనకు కనపడవు, అవి బాగా తవ్వుకోవాలి. భజన చేస్తుంటే గొప్ప అంత బయట పడుతుంది. భజన అనండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఎంత భజన చేస్తుంటే తవ్వడం కదా. మనం బయట తవ్వాలంటే గుణపాలు తీసుకుని మనం గడపాలు తీసుకుని తవ్వుకోవాలి, మనం లోపల తవ్వుకోవాలి కదా. మనకునేటువంటి దురాలోచనలు దుర్గుణాలు ఇన్ని లోపలనే మనం కప్పబడింది, ఈయనంత బయట తీయాలంటే తవ్వాలా, కాబట్టి హృదయాన్ని తవ్వాలంటే ఎట్లా? భగవన్నామం అంటే అది లోపల అంత కలబెట్టాడు. ఏ రకంగా చీపులు తీసుకుని గది విడిసిన తుమ్మని తెలేస్తాడు. ఇలా మనసును మనం క్లీన్ చేసుకోవాలంటే మనసు అంటే ఏంటది? ధ్వనులు పుట్టారు. మనసు అంటే అదేంది లేదు, ఆలోచనలు ఆలోచనలు ఆలోచన. టైం బయటికి తీయాలంటే భగవన్నామం లోపలికి పంపిస్తుంటే భగవన్నామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాపపు ఆలోచనలు ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి మన లోపలన్నీ పాపపు ఆలోచనలన్నీ కొండంత కొండల్లాగా వాటంతా కూడా మనం ఎట్లా బయటికి తెరేయాలి? భగవన్నామం అది వజ్రాయుధం అంటారు. కొండల్ని మనం పిండి చేయాలంటే వజ్రాయుధం, ఇంద్రుడు వజ్రాయుధం వేస్తాడు, కొండల్ని పిండి పిండి అవుతాయి. అట్లా మన మన పాపం కొండలు ఉన్నాయి అలా, ఈ పాపం కొండ పిండి పిండి ఎట్లా చేయాలి? వజ్రాయుధం కంటే కూడా పవర్ఫుల్ కృష్ణనామం. భగవన్ నామాన్ని మనం అంటుంటే లోపల ఉంటే పాపం కొండని పిండి పిండి అనుకుంటే తింటే చిన్న చీరు దీని నుంచి కొండ బయటకు ఎట్లా వస్తుంది అని పిండి చేయాలి. ఆలోచన పెట్టి వస్తుంది. అదే రకంగా మనం అప్పుడప్పుడు భూమిలో పెద్ద టల్ ఉంటుంది రాయి, కానీ మనం దగ్గర చిన్న బొక్క దాని పెద్ద రాయి ఎట్లా వస్తుంది? పెద్ద కదా వాళ్ళు. అదే రకంగా మనలో పాపపు కొండలు ఉన్నాయి, మనం బయట పెట్టాలంటే బాగా విశాలంగా చేయాలని. భగవన్ నామం అంటే మన హృదయం ఏమవుతుంది? విశాలం అవుతుంది. విశాలం సంకుచిత హృదయము, విశాల హృదయం. సంకుచిత హృదయం అంటే అంటే మూసుకుపోయి ఉంటుంది, అంటే కొత్త ఆలోచన నేను లోపలికి తీసుకుని క్లోజ్. కానీ విశాల హృదయం అంటే ఎక్కడి నుంచి మంచి ఆలోచనలు వస్తున్నా, ఎక్కడ మంచి చూస్తున్నా అది సొంతం చేసుకోండి. దుర్మార్గుడు ఎక్కడికి పోయినా కూడా ఏం నేర్చుకోడు, ఎందుకంటే సంకుచిత హృదయం క్లోజ్. ఇంకేం కనిపించదు వినిపించదు తిరుగుతూ ఉంటాడు. కానీ మనం విశాల హృదయం అయినప్పుడు ఎవరి నోటి నుంచి ఒక మంచి మాట వచ్చినా కూడా ఈరోజు మీరు నిద్రపోతున్నారా అండి, బాగానే కూర్చున్నారు ముగ్గురు ఇక్కడ. ఈరోజు ఎవరో ఒకళ్ళు మా చూతాను దుర్గాదేవి వస్తుంది, ఎక్కడైనా భాగవతం చదువుతుంటే మాయాదేవి వస్తుంది, అది కూర్చోడానికి అది ఆసనం కావాలని వీక్ పాయింట్ ఎదుగుతూ ఉంటుంది. వాడు నెత్తి మీద ఎగుతుంటే వాడు ఏం చదువుతున్నా? సంకుచిత హృదయంలోకి వాడు విశాలమైన హృదయం కాదు కాబట్టి ఏం పట్టదు. వాడికి ఉండేదంతా కూడా నేరో మైండ్, వాళ్ళు ఏది నేర్చుకోరు. కానీ మనం భజన చేసేవాళ్ళు రెండు చెవులు తెరుచుకుంటాయి, తెరుచుకుని వాళ్ళు రెండు కళ్ళు కూడా తెరుచుకుంటాయి. భజన చేసేవాడికి రెండు చెవులు తెరుచుకుంటాయి అంటే మనం చెవులు కూడా మూసుకుని తిరుగుతున్నాం, అంటే కళ్ళు కూడా మూసుకుని తిరుగుతున్నాం. కళ్ళు మూసుకుని తిరుగుతున్నాయి అంటే చెప్పచ్చు మనం ఆత్మ కనబడతా, కళ్ళు ఉన్నాయి కానీ ఆత్మ కనబడుతున్నాయి, మీకు చెవులు ఉన్నాయి కానీ ఆత్మజ్ఞానం కలుగుతుందని. ఆ విషయానికి మన కళ్ళు మూసుకుని ఉన్నాయి, మన చెవులు మూసుకుని ఉన్నాయి. అది ఎప్పుడైతే మనం కృష్ణ మంత్రం అని అంటామో ఇది మనకి మన దివ్య దృష్టి, అంటే దివ్య దృష్టి. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, దదామి దివ్య చక్షు అని 11వ అధ్యాయంలో ఆయన నా విశ్వరూపాన్ని చూడడానికి దివ్య చక్షువులు కావాలా. ఇట్లా మనం ర్యాకెట్లు వేసుకుని పోయి మనం సబ్మెరీన్స్ వేసుకుని ఎక్కడున్నారు దేవుడు, ఎక్కడే ఉంది అంటే తిరిగి దొరకడు దేవుడు. దేవుడు చూడాలంటే మనకి ఏం కావాలా? దివ్య దృష్టి కావాలి. దివ్య దృష్టి. దేవుడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అక్కడికి పోకర్లా. మనకు మార్గం తరిస్తే మందిరానికి కూడా పోకర్లా. మన మందిరానికి పోయి కూడా దేవుడిని దర్శించుకోలేకపోతుంది. మన కళ్ళు మూసుకున్నట్టు మందిరంలో కూడా దేవుడు కనపడుతుంది. మందిరంలోకి వచ్చిన చీర చూడు, ఇక ముక్కు పుడకలు చూడు, అది చూడు, ఇది చూడు, అక్కడికి అక్కడికి పోయి కూడా ఎత్తుకుంటాడు ఆయన చూడటం కాకుండా. కాబట్టి దేవుని చూడడానికి మనకి దివ్య దృష్టి కాదు. దివ్య దృష్టి అంటే మందిరంలో కాదు, మనం మందిరం బయట కూడా చూడొచ్చు. మనం మందిరం బయట కాదు, మన శత్రువులో కూడా మనం చూడొచ్చు. మన శత్రువులో కూడా మనం భగవంతుని చూడొచ్చు. మనకి దివ్య దృష్టి అది ఏంటంటే, ఎందుకంటే దేవుడు అంతటా ఉన్నాడు కదా, మన శత్రువులో కూడా ఉన్నాడు. దేవుడు చెప్పబట్టి వాడు మన వెనకాల పడతాడు, లేకపోతే వాడు మన అనుగ్రహం పడతాడు దేవుడు చెప్పకపోతే. కాబట్టి మన వెనకాల పడ్డాడంటే మనం అర్థం చేసుకోవాలా, ఇది దేవుడు ఏర్పాటు. నేను బాగుపడడానికి దేవుడు నా వెనకాల పడేస్తున్నాడు, నా శత్రువు నన్ను సతాయిస్తున్నాడు నేను బాగుపడడం కోసం. అలా భక్తుడికి అన్ని చోట్ల కూడా దేవుడు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం దివ్య దృష్టిని పొందితే కానీ మనకి భగవద్ దర్శనం కలగదు. మన కళ్ళు తెరుచుకోవాలి. మన ప్రస్తుతం ఈ జడ దృష్టి, జడ చక్షువులు, జడ కర్మలు పనిచేస్తున్నాయి. ఇవి మనకి సంసార విషయాలు బాగా తొందరగా చెవులు కలుపుతాయి. సంసారంలో చూడకూడనంటే తొందరగా కనబడుతుంటాయి మనకి, ఎందుకంటే ఇవి యాక్టివ్గానే మనం దాన్ని మన దివ్య దృష్టిని, మన దివ్య కర్ణాన్ని మనం దాన్ని జాగృతం చేసుకోవాలి. దానికి మనం ఏం చేయాలి, దివ్య ధ్వని భగవన్ నామం అంటూ ఉంటే మనకి ఆ దివ్య దృష్టి అనేది కలుగుతుంది. ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఈ సంసారపు బలహీనతలు, ఆకర్షణలు, మోహ మమతలు, దుఃఖాన్ని కలిగించేటువంటి ఎన్ని మన మనసు నుంచి దూరం కావాలంటే మనం ఏం చేయాలి, ఈ పాపపు జీవితం అంతం కావాలంటే భగవంతుని అన్నాడు, మాం ఏకం శరణం ప్రజా, నువ్వు నా శరణం పొందినట్లయితే, భగవంతుడు శరణం పొందినట్లయితే భగవంతుడు మనల్ని కాపాడుతాడు. మనల్ని ఎవరూ కాపాడలేరు. మనల్ని కాపాడేవాడు ఎవరైనా ఉంటే, మనం నిద్రపోతున్నప్పుడు మనల్ని ఎవరు కాపాడు, నిద్రపోతున్నప్పుడు వాడెవడో ఇనపకమ్మి తీసుకొస్తాడు మీ తలకాయ కోలుగడానికి. ఏం చేస్తారు మీరు, కొట్టిన తర్వాత లేస్తారు నిద్ర, అప్పుడు ప్రాణం పోతుంది. కానీ భగవంతుడు కావాలంటే, భగవంతుడు కావాలంటే ఆయన మనల్ని కాపాడగలరు. ఒకడెవడో చూసాను, ఒకడెవడు బాణం వేస్తున్నాడు శత్రు మీద బాణం వేస్తున్నాడు, కానీ అతను చావు రాసిపెట్టలేదు. అతను బాణం వేసే సమయానికి కాళ్ళ దగ్గర వచ్చి తేలు గుర్తుంది, ఇలా బాణం కాస్త గురి తగ్గుతుంది. అంత మంచి ఉలుకాడు, తర్వాత గురి కూడా గట్టిగానే పెట్టాడు. కానీ దేవుడు శాంక్షన్ లేదు, వాడు బాణం వదిలేటానికి తేలు గుర్తుంది. తేలు కుట్టేప్పటికి ఏం దృష్టిగా అసలు తేలు కుట్టినప్పటికీ చేయి కాస్త కొద్దిగా ఆ బాణం పెట్టి వెళ్ళిపోయింది. ఆయన ఎవరిని చంపాలనుకున్నాడు, ఆయన చంపలేకపోయినాడు. అది భగవంతుడి ఏర్పాటు. మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. మనం దేవుణ్ణి నమ్ముకుని బతకడం నేర్చుకోవాలి. బెంగాలీలో సాగుతుంది, రాకే కృష్ణ మారే, మారే కృష్ణ రాకే. కృష్ణుడు ఎవరిని చంపాడంటే ప్రపంచం అంతా ఒకటే వాడిని కాపాడాలని ఒకటే వాడు కాపాడాడు. కృష్ణుడు ఎవరినైనా కాపాడంటే ప్రపంచం అంతా ఒకటే కూడా వాళ్ళని చంపలేదు. కృష్ణుడు ఎవరినైనా చంపాడంటే ప్రపంచం అంతా కూడా ఒకటి వాడిని కాపాడలేదు. కృష్ణుడు చంపాడంటే ఎవరు కాపాడలేరు, శిష్యుడు కాపాడాడంటే ఎవరు తప్పలేదు. అంటే నిజంగా భగవంతుడు ఒక్కడే కాపాడగలిగేది, మనకే దిక్కు లేకపోతే. వెనకాల ఒకసారి చెప్పాడు, ఒక మొగుడు కళ్ళానికి తాళి పొట్టు కడుతున్నాడు, బ్రాహ్మణుడు మంత్రం అనుకుంటున్నాడు, తాళి పొట్టు కట్టేవాడు మంత్రం అనుకుంటాడు, మంత్రం అనిపించి ఆయన ఏదో లక్షణంలో కొద్ది చదువుకున్నాడు, ఏది సార్ ఈ మంత్రానికి అర్థమైందని అడిగాడు. అంతేగా బ్రాహ్మణులు ఎంత చదువుతూ ఉంటారో మనం ఏం పట్టించుకోము, కానీ కొద్దిగా తెలియగలవాడంటే అడిగితే ఏంది సార్ ఈ మంత్రం అని నేను తాళి పొట్టు కట్టడానికి ముందు ఈ మంత్రం అనుకుంటున్నాను, ఎన్ని మంత్రం అర్థమైంది సంస్కృతం అంటే అన్నాడు. నేను నా పిల్లాన్ని జీవితాంతం నేను కాపాడుతాను అని దానికి అర్థం. అంటే అని అంటాడు, నాకే కట్టలేదు, నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదు నేను అయితే. అక్కడి నుంచి ఆయన పెళ్లిపేట నుంచి లేచి పారిపోయినాడు. ఇది ఎక్కడ అందుకే ఈ మంత్రాలు నేను తెలుగులో చెప్పరు, ఏమి తెలియదు, నువ్వు పిల్లాన్ని కాపాడకపోతే నరకానికి పట్టదు, ఇటు చేయకపోతే అటకపోతే పోయామే. మాలో మన స్వభావం అంతా పెత్తనం చేస్తాం, కానీ నిదానికి పెళ్ళాన్ని తెచ్చుకునేది ఆయన మీద పెత్తనం చేయడం కోసం కదా, ఆయన కాపాడడానికి ఆయన సుఖపెట్టడానికి. నాకే గతి లేకపోతే నేను దాన్ని ఎక్కడ సుఖపెడతాను, కొద్దిసారి ఈ పాప నేను ఎక్కడ పూట కట్టుకోవాలి అని కొత్త అంటే ఇక్కడ కాపాడగలిగేవాడు ఒకటి. అందుకే కేవలం కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భర్త మాత్రమే తన పెళ్ళాన్ని కాపాడగలడు, తన పిల్లకాయలను కాపాడగలడు. నేను ఆయన కాపాడేవాడు కాదు, ఆయన భార్య పిల్లలు కూడా కృష్ణుడి యొక్క ఆశ్రయాన్ని పొందడం నేర్పిస్తాడు. అప్పుడు ఒకటి చూస్తాడు, కొత్తగా భక్తిలోకి వచ్చేవాళ్ళు భర్తకి కృష్ణ భక్తి చేసుకోవాలని, కానీ భార్యకి ఇంట్రెస్ట్ ఉండదు, ఇంటికి పోదాం ఇంటికి పోదాం, కానీ భక్తి మళ్ళీగా నచ్చ చెప్పి అది చేసి ఇది చేసి దాన్ని అంటారు కాపాడడం. అప్పుడప్పుడు భార్య భర్తను కాపాడుతుంది, ఎవరు కృష్ణ భక్తులు అయితే భార్య కృష్ణ భక్తురాలైతే భర్తను కాపాడుతుంది. లేదు లేదు ఆస్తులు నమ్ముకుని మందిరం వదిలిపెట్టుకోమాట, ఆస్తులు నమ్ముకుని మందిరం వదిలిపెట్టుకోమాక ఇట్లంతా. అటు నిజానికి ఎక్కడైతే మనకి భజన చేసేటువంటి వాతావరణం ఉంటుందో అక్కడ మనకి సురక్ష. అంటే ఎక్కడైతే భజన ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో మనకి జరగవలసిన మంచి అక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పుకుంటుంది కపిల దేవుడు, ఆయన దేవుడి ముందు మందిరంలో దేవుడి విగ్రహం దగ్గరికి వెళ్తే కొంతమంది వీళ్ళిద్దరు కూడా కొట్టి కొట్టి వెళ్ళిన సరి చేసాం గుర్తుంది ఆయన మంగళాతి నిలబడింది. దేవుడి ముందుకు ఏమి ఇటు కళ్ళు ముసుకు నిలబడాలంటే రూమ్లో కూర్చోవచ్చు కదా, మనం దేవుడి ముందుకు వచ్చినప్పుడు అందుకే ఇక్కడ చూస్తున్నాడు ఎట్లా దేవుడి పాదాలని, దేవుడి పిక్కల్ని, దేవుడి తొడల్ని, దేవుడి కటి ప్రదేశాన్ని. ఈరోజు శ్లోకంలో మనం దేవుడి యొక్క బొడ్డు నాభిని, తర్వాత దేవుడి యొక్క వక్షస్థలాన్ని, దైవ దర్శనం అంటే అది. అంతేగానే మనం ఏం తెలియకుండా మన లోకంలో మనం ఉంటే ఏంటంటే వచ్చి అప్పుడు రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, వాళ్ళు జనాలు చూపించడానికి, దేవుడిని చూడడానికి కాదు. మేము కూడా గొంతులు కోసే రకము, కానీ జనాలకి తెలియకూడదు ఇది. వాడు గొంతులు కోసే రకము కానీ జనాలకి ఏమనిపించాలా పోయినా ఏం కూడా పెద్ద ధర్మాలు వాడు మందిరానికి వచ్చి దేవుడి దర్శనం పడాలి, జనాలందరినీ మభ్య పెట్టి ఎట్లా వాళ్ళని మోసం చేసి తను బాగుపడాలా, తను సుఖపడాలా. అట్లాగే మన మందిరానికి వచ్చి మీరు అనుకోవచ్చు సాయం గొంతుకొచ్చే రకాలుగా అడగడం, మీరు ఆ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ మనం మన గొంతుకొచ్చుకునే రకాలే, మనం ఇంకోటి గొంతుకోయక్కర్లా, దేవుడి దగ్గరికి అది ఏంటి స్వామి ఇది ఏంటి స్వామి అంటే మళ్ళా మాకు జన్మలు ఇవ్వండి, మళ్ళా మాకు ఇట్లా మళ్ళీ మళ్ళీ చచ్చేట్టుగా మాకు జన్మలు ఇస్తూనే ఉండండి. ఆ దేవుడిని చూడడం కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా కోరికలు కోరుకుంటున్నా అంటే అది దైవ దర్శనం కాదు, దేవుడి దగ్గర మాకుంటే కోరికలను వినిపిడాలి. తొలగించండి. అకించన, అకించన కృష్ణ. అకించన కృష్ణ అంటే దేవుడు కోరికలు లేనటువంటి వాడికి దేవుడు దొరుకుతాడంట. మన ఏర్పాట్లు మనం చేసుకున్నంతకాలం, మన పద్ధతులు మనం పెట్టుకున్నంతకాలం. అందుకే గురువు దగ్గరికి వెళ్ళి సరెండర్, గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతి అంటే ఇంక నీ సొంత తెలివితేటలు వదిలిపెట్టు, నీ సొంత ప్లాన్లు వదిలిపెట్టు. గురువు పని అనేది మన బంధాన్ని కట్ చేయడం. గురువు పని మనలో ఉండే అహంకారాన్ని, మనలో ఉండే అభిమానాన్ని, మనలో ఉండేటువంటి బలహీనతల్ని దూరం చేయడానికి గురువు గమనిస్తూ ఉంటాడు. భజన చేస్తుంది కానీ బలహీనతను వదిలిపెట్టలేదు కాబట్టి సరి చేయడానికి ఇటు చేయ అటు అటు చేస్తే మన మనసు అవసరం మళ్ళీ వికసిస్తుంది. ఆ సంకుచితమైన మనసు పోయి వికసిస్తుంది. ఎందుకంటే మనం మన మనసుని మూసేసుకుని మనం ఎంత భజన చేసినా కూడా ఈ హరే కృష్ణ మంత్రం లోపలికి వెళ్తుంది. హరే కృష్ణ మంత్రం లోపలికి వెళ్ళాలంటే మనం హృదయ కవాటాలు, హృదయ ద్వారా తెరుచుకుని హరే కృష్ణ అది లోపలికి వెళ్తాం. కాబట్టి ఇక్కడ భగవంతుడి దర్శనానికి ఇది చాలా ఇంపార్టెంట్. రోజు మందిరానికి వచ్చేవాళ్ళు, రోజు దేవుడి దర్శనానికి వాళ్ళు, ఇది చెక్క బొమ్మ, ఇది పంచధాతువులతో చేసిన బొమ్మ ఇట్లా అనుకోవడం తప్పది. ఎందుకంటే భగవంతుడు సర్వశక్తి ఉంటాడు. ఆయన కదలడం కదలడం మనం చూడలేదు, కానీ ఆయన మాత్రం మనం చూస్తున్నాడు. మనకు ఆయన కనిపించడం లేదు, మనకు కనిపించేది చెక్క బొమ్మ, మనకు కనిపించేది ఇత్తడి బొమ్మ. కానీ భగవంతుడు సర్వశక్తి ఉంటాడు, అంతటా ఉన్నాడు, విగ్రహంలో ఎందుకు లేడు. ఆయన ఇచ్చినటువంటి పద్ధతే నన్ను పూజించేటువంటి వాడు విగ్రహాన్ని పెట్టుకుని పూజించాలా, లేకపోతే మందిరాలన్నీ అనాది కాలంగా మందిరాలని ఇట్లా ఎందుకు కడుతున్నాడు? ఇది మన వేదాల్లో ఉంది, రూపాయి పెట్టండి. కాబట్టి విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అబద్ధాలు చెప్పడం, విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడు సొంత డబ్బాలు చెప్పుకోవడం, మన విగ్రహం ముందుకు వచ్చినప్పుడు మనం సంసార కోరికలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవడం కాదు. విగ్రహం ముందుకు వచ్చినప్పుడు నగ్నం, మన యొక్క మనలో ఉండేటువంటి చెడంతా కూడా పోవాలనే పద్ధతిలో భగవంతుని మనం అందుకు కొంత చేసుకుని దప్పలేసుకుంటూ ఉన్నాం. విగ్రహం ముందుకు వచ్చేటి పెట్టుకుని కదా, కరెక్ట్, అటు చేయడం మంచిది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, పాడు పనులు చేస్తారు లక్ష్యం తెలుసుని, పాడు పనులు చేయడం ఆఫ్ చేయాలి స్వామి, నాకు పాడు ఆలోచన రాకుండా చేయండి స్వామి అని అడగడు. పాడు పనులు చేసి వచ్చి దేవుడి దగ్గర లెంపలేసి పెట్టిస్తాను. దేవుడి దగ్గరికి వచ్చి అట్లా కాదు మనం చేస్తుంది, మాలో ఉన్నటువంటి వాడు ఆలోచనను పోయేట్టుగా మీరు అనుగ్రహించండి అంటే దేవుడు అనుగ్రహిస్తాడు. మనం దేవుడిని ఏదడిగితే మన ఆ రకంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి భగవంతుడి దర్శనం అంటే మనం బాగా కళ్ళు తెరుచుకుని ఆ భగవంతుడి దివ్య మంగళ విగ్రహాన్ని మనం కింద నుంచి భగవంతుడి చరణాల దగ్గర నుంచి ప్రారంభించి టైం స్పెండ్ చేయాలి. భగవంతుడి ముందుకెళ్తే కనీసం 2 నిమిషాలు నిలబడి మన మనసులో నిలబడేట్టుగా చూసేటం మన మనసులో ఉండేటువంటి కల్మషాలు. భగవంతుని మనం ఎంత ధ్యానిస్తే అంత కల్మషాలు నష్టం అవుతాయి. అందుకని ఇక్కడ కపిల భగవానుడు ఏ రకంగా మనిషి భగవంతుడి విగ్రహాన్ని పెట్టుకోవాలా, ఆ విగ్రహాన్ని ఏ రకంగా ధ్యానించాలా, క్రమంగా తిన్నగా భగవంతుడి ముఖంలో పెట్టడం అది తప్పదు. మనం భగవంతుడి ముఖంలో పెట్టి ముఖంలో ముఖం పెట్టుకోవడం ఆ యోగ్యత మనకు లేదు. ఎందుకంటే మనలో పాపపు ఆలోచనలు ఉన్నాయి, అది మనం భగవంతుడి చరణాలని మనం ప్రార్థించుకోవాలా. భగవంతుడి చరణాలు అది మనల్ని కాపాడేటువంటి నౌక లాంటిది. మనం భగవంతుడి చరణాలను ధ్యానించినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలు మెల్లిగా నష్టపోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి భగవంతుడి విగ్రహాన్ని మనం చక్కగా చూడటం నేర్చుకోవాలి. అందుకే మన వైష్ణవ సంప్రదాయంలో మిగతా మందిరాలు ఇవ్వండి, భగవంతుని పఠించుకోరు. విగ్రహం పెట్టి వాళ్ళు చక్కగా శృంగారం చేయడం కానీ అలంకారం చేయడం కానీ భగవంతుడికి చక్కటి చక్కటి వస్తువులు. కానీ ప్రభుపాద నాడు ఇస్కాన్ మందిరాల్లో భగవంతుడి విగ్రహాన్ని ఎంత చక్కగా చేయగలిగితే అంత చక్కగా శృంగారం చేయాలి. చూసేవాడు వాడు ఇన్ని దాన్ని చూడాలని కూడా తెలియదు. కానీ విగ్రహం చూస్తే ఎంత అందంగా విగ్రహాన్ని చూసేవాడికి ఆ దృష్టి లేదు చూడాలని చెప్పి. కానీ విగ్రహం అందంగా కనిపిస్తూ ఉండడం వల్ల తెలియకుండా అతడు భగవంతుడి విగ్రహాన్ని చక్కగా దర్శించుకోవడం ప్రారంభిస్తాడు. గ్రంథరాశి భాగవతునికి శ్రీల ప్రభుపాదకి.